ఇప్పుడు మీకోసం చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
పరమేశ్వర స్వరూపులైన మైండ్ మీడియా శ్రోతలకు నమస్కారాలు. నిన్న ద్వాదశ జ్యోతిర్లింగములలో మిగిలిపోయిన జ్యోతిర్లింగములను గూర్చి మనము ఇప్పుడు తెలుసుకుందాము. దానికి తోడుగా శివకేశవ అభేదము ఎంత ముఖ్యమైనదో దాన్ని కూడా క్లుప్తముగా తెలుసుకుందాం.
వైద్యనాథేశ్వరో నామ్నా తల్లింగమ భవన్ మునే ప్రసిద్ధం త్రిలోకేషు భుక్తిముక్తి ప్రదస్సహి జ్యోతిర్లింగమిదం శ్రేష్టం దర్శనా పూజనాదపి రావణస్వగృహం గత్వా వరం ప్రాప్య మహోత్తమం.
ఇది శివపురాణంలో ఉన్న శ్లోకం. శివపురాణము కోటిరుద్ర సంహితలోని 28వ అధ్యాయములో 20-21 శ్లోకములను అనుసరించి ముల్లోకములలో వైద్యనాథేశ్వర లింగం ప్రసిద్ధి నొందినది, సత్పురుషులకు భుక్తిని ముక్తిని ప్రసాదించుతున్నదని, దర్శించి పూజించు వారల సర్వ పాపములను పోగొట్టుతున్నదని, దివ్యమైనదని ఉత్తమమైనదనియు మరియు సర్వశ్రేష్టమైన జ్యోతిర్లింగమని, రావణుడు తన స్వగృహమునకేగి ఆ మహోత్కృష్టమైన వరాన్ని పొందినట్లు తెలియజేస్తారు. రావణుని నిమిత్తంగా వెలసిన ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం పర్వత ప్రాంతాలలో వెలిసిన 9వ జ్యోతిర్లింగం. గయకు ఈశాన్య భాగంలో బీహార్లోని జార్ఖండ్ ప్రాంతంలో దేవఘర్ అనే పేరుగల వైద్యనాథం అనే గ్రామంలో వెలసినది. వైద్యనాథం జ్యోతిర్లింగ స్థల విషయంలో అనేక భేదాభిప్రాయాలు ఏర్పడి మహారాష్ట్రలోని పర్లీ గ్రామంలో వెలిసిన అసలైన జ్యోతిర్లింగమని, అదేవిధంగా నాందేడుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాఖేడ్ దగ్గర ఒకటి ఉన్నదని, పంజాబ్ రాష్ట్రంలో కీర గ్రామంలో ఒకటి ఉన్నదని, హిమాచల్ ప్రదేశ్లో పఠాన్ కోటకు 115 కిలోమీటర్ల దూరంలో ఒక వైద్యనాథలింగములు ఉన్నాయని, అంతేకాకుండా కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రంలోని గోకర్ణేశ్వరుడు కూడా రావణుడు తెచ్చిన ఆత్మలింగమేనని చెబుతారు. అయితే జార్ఖండ్లోని వైద్యనాథంలో వెలసినది అసలైన జ్యోతిర్లింగమని నిస్సందేహంగా తెలియజేయడానికి అనేక ప్రమాణములు పరిశోధకుల ద్వారా మనకు తెలియవస్తున్నాయి. పరిల్యా వైద్యనాథ అన్న ద్వాదశలింగాల లఘు శ్లోకంలో వైద్యనాథుడు పరలీలో వెలిసినాడని, పరలీ అనగా చితాభూమి అని, ఆ ప్రదేశం బీహార్లోని జార్ఖండ్ ప్రాంతంలోని దేవఘర్లోని వైద్యనాథ గ్రామమే చితాభూమి అని, అక్కడ వెలసిన స్వామియే వైద్యనాథుడని ప్రతీతి. పరలీ అన్న పదము వల్ల మహారాష్ట్రలోని పర్లీ జిల్లాలోని స్వామియే వైద్యనాథుడనుకుని కొలవడం కూడా జరుగుతుంది. జార్ఖండ్లోని వైద్యనాథం గ్రామ ప్రాంతంలో సతీదేవి ప్రాణత్యాగం చేయడం వలనే ఇది చితాభూమి అయిందని, జ్యోతిర్మయుడైన పరమేశ్వరుడు ఇచ్చటే జ్యోతిర్లింగంగా వెలసినాడని, తార్కాణంగా ఇచ్చటి గర్భాలయంలో లోపలి పైకప్పు మధ్యభాగమున అష్టదల పద్మం మధ్యలో చంద్రకాంతమణి ధగధగా మెరుస్తూ శోభాయమానంగా ఉంటుందని, ఇవింత మరే జ్యోతిర్లింగముల క్షేత్రములలో కానరాదని, జ్యోతిర్మయుడైన పరమేశ్వరుడు పార్వతిని వీడలేక ఇచ్చటనే వెలిసినాడని తెలియజేస్తారు. మత్స్యపురాణంలో కోటిరుద్ర సంహితలో పాతాళఖండంలోని 32వ అధ్యాయంలో దీని వివరణ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. పూర్వసాగరగామిన్య గంగాయ దక్షిణికి తటే హారీతికి వనే రమ్యే దుస్సంచారే భయావహే అద్యాపి విద్యతే తన్వి వైద్యనాథం మహేశ్వర ఉరయాన్ పూరయన్ సకలాకామ్యా సదాచింతామణిర్యయా. పై శ్లోకమును అనుసరించి తూర్పున సముద్రములో విలీనమయ్యే గంగానదికి దక్షిణ తీరంలో ఉన్న రమ్యమైన
హరిత వనమే చితాభూమిగా తెలియవస్తూ ఉంది. జార్ఖండ్ ఉత్తర దిశ నుండి గంగానది ప్రవహిస్తూ బంగాళాఖాతంలోనికి చేరిపోతూ ఉంది. సుల్తాన్గంజ్ గ్రామానికి దక్షిణ భాగంలో ఒకప్పుడు దట్టమైన భయంకరమైన అడవులు ఉండేవని ఆదిశంకరులు తన అభిప్రాయంలో కూడా వైద్యనాథుడు దేవఘర్లోనే వెలిసినాడని నిర్ధారించడానికి పూర్వోత్తర ప్రజ్వలికానిధానే సదావసంతం గిరిజా సమేతం సురాసురారాధిత పద్మపాదం శ్రీవైద్యనాథం తమహం నమామి అన్న వారి అభిప్రాయమును అనుసరించి భారతదేశానికి ఈశాన్య భాగములో వైద్యనాథుడు వెలిసినాడని, అయితే మహారాష్ట్రలోని పర్లి భారతానికి పశ్చిమాన ఉన్నందున దేవఘర్లోని స్వామియే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగమని చెప్పబడుతుందని, పర్లీలోనిది జ్యోతిర్లింగం అనడానికి మహారాష్ట్రలోని పర్లీలోని జ్యోతిర్లింగం అనడానికి ఆధారాలు కానరావని మనకు తెలియవచ్చుతున్నది. శ్రీ మహావిష్ణువు సంకల్పముతో విఘ్నేశ్వరుడు గొల్లబాలుని రూపముగా వచ్చి రావణుని అవసరార్థం ఆత్మలింగాన్ని హస్తగతం చేసుకున్న స్థలం జార్ఖండ్ అనడానికి నిదర్శనంగా జార్ఖండ్కు నలువైపులా శ్రీ మహావిష్ణువుని పాదాలు ఈనాటికీ ఉన్నట్లుగా పూజింపబడుతున్నాయి. పూర్వమే గోశాల కే పాస్ పశ్చిమే నందవన్మే ఉత్తర్మే హరిలాజో జోడియే దక్షిణమే చోళపర్వతపర్ అని అంటూ పండిత మనోహర్లాల్ శర్మ వశిష్ఠ అన్న హిందీ భాషలోని తన పరిశోధనా గ్రంథంలో శ్రీ వైద్యనాథ మహత్యంలో తెలియజేయబడింది. వీటన్నింటి ప్రమాణాలతో జార్ఖండ్లోని దేవఘర్లోని వైద్యనాథం గ్రామంలో పూజింపబడే స్వామియే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగంగా మనం నిర్ధారించవచ్చు. వైద్యనాథ జ్యోతిర్లింగంపై గంగోదకాన్ని అభిషేకించే ప్రక్రియని కాంవర్ చడానా లేదా తెలుగులో కావిడి సమర్పణ అన్న పేరుతో పిలుస్తారు. ఈ ప్రక్రియ యుగయుగాల నుండి సాంప్రదాయంగా ఈనాటికి ఇచ్చట కొనసాగుతూ ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గంగాజలంతో నిండిన కడవలు కలిగిన కావిడి భుజంపై మోసుకొని వచ్చి స్వామిని అభిషేకించినారట. ఇక వైద్యనాథుణ్ణి దర్శించుదాం. పరిల్యాం వైద్యనాథం అన్నారు కదా, వైద్యనాథేశ్వరం నామ్నా తల్లింగం భవన్ముఖ వైద్యనాథేశ్వరం నామ్నా తల్లింగం భవన్ముఖేత్ ప్రసిద్ధం త్రిషులోకేషు భుక్తిముక్తి ప్రదంశతం జ్యోతిర్లింగమిదం శ్రేష్టం దర్శనాత్ పూజనాదపి సర్వపాప హరం దివ్యం భక్తివర్ధనముత్తమం మానుషం దుర్లభం ప్రాణ్య వైద్యనాథస్య దర్శనం న కరోతి సరోయాతు జన్మ నిరర్థకం. భక్తి భుక్తి ముక్తిప్రదమైన పల్లి వైద్యనాథుని దర్శనం చేయని జన్మ నిరర్థకమని పై శ్లోకం యొక్క తాత్పర్యం. కన్యాకుమారి నుండి ఉజ్జయిని వరకు ఉన్న భూమిపై మధ్యన రేఖ గీస్తే ఆ మధ్యరేఖ స్థానంలో పర్లి గ్రామము కనిపిస్తుంది. మేరు పర్వతానికి నారాయణ పర్వతానికి మధ్య సరిహద్దు అంచున ఉన్న గ్రామమే. ఈ గ్రామాన్ని కాంతీపురమని, మధ్యరేఖయని, వైజయంతి అని, జయంతి క్షేత్రమని కూడా పిలుస్తారు. దేవదానవుల సాగర మథనంలో దేవతలకు విష్ణువు ద్వారా విజయం చేకూర్చబడిన ప్రాంతమని అందుకే వైజయంతి అని పేరు కలిగిందని ఒక స్థానిక గాథ. ఇచ్చట జ్యోతిర్లింగం ఈ పర్వత శ్రేణులలోనూ నదీ ప్రాంతంలోనూ ఔషధాలతో కూడిన అడవుల మధ్య విలసియున్నందున స్వామిని వైద్యనాథునిగా కొనియాడుతారు. మహారాష్ట్రలో బీడ్ జిల్లాలోని అంబోజోగాయ్ గ్రామము నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్లి గ్రామం విజయవాడ నుండి దాదాపుగా 775 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్షేత్రం చేరాలంటే షిరిదీ వెళ్లే రైలులో కాజీపేట సికింద్రాబాదు వికారాబాదు మీదుగా వెళ్ళి పర్లి వైద్యనాథ్ రైల్వే స్టేషన్లో దిగాలి. విచిత్రం ఏమిటంటే ఈ క్షేత్రంలో వైద్యనాథునికి తులసీదళాలతోనూ విష్ణుమూర్తికి మారేడుదళాలతోనూ పూజిస్తారు. దీన్ని బట్టి మనకు అర్థం కావడం లేదా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివం, యథా శివమయోర్ విష్ణు ఏవం విష్ణుమయశివ, యథా అంతరం న పశ్యామి తథామే స్వస్తిరాయుషి. శివుని యొక్క హృదయమే విష్ణు అయితే విష్ణువు యొక్క హృదయం శివము అని ఒక శ్లోకం చెప్తే రెండవ శ్లోకం ఏమని చెప్తూ ఉందంటే శివకేశవుల మధ్య ఎవరైతే అంతరాన్ని పాటించడో వారిద్దరూ ఒకటే అనుకుంటాడో తనకి ఎప్పటికీ శుభము జరుగుతుంది, శోభస్కరంగా ఉంటాడు, సకల సంపదలు సమకూరుతాయి, ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉంటాడు అని చెప్పబడుతుంది. చైత్రపాడ్యమి, విజయదశమి, జ్యేష్ఠ పౌర్ణమి, మహాశివరాత్రి, వైకుంఠ చతుర్దశి రోజులలో ఈ క్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. మార్కండేయుని చిరంజీవిగా ఆశీర్వదించిన పుణ్యభూమి ఈ పర్లిక్షేత్రమేనట. దానికి గుర్తుగా ఇక్కడ మార్కండేయుని పేరుతో చెరువు కూడా ఉంది. సావిత్రి సత్యవంతుని పురాణగాథ కూడా ఈ క్షేత్రంలోనే జరిగినదని, దానికి నిదర్శనంగా నారాయణ పర్వతంపై సావిత్రి వటవృక్షం కింద ఈనాటికి కలదని ప్రజల వాక్కు. ఇక్కడే వటేశ్వరాలయం కూడా ఉంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్ల అయింది దేశం ఇడ్చబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి వస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇక ద్వారకావనములోని నాగేశమును సందర్శిస్తాము. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తిముక్తి ప్రథమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే అన్న శంకరాచార్యుల వారి ద్వాదశలింగ స్తోత్రములోని దక్షిణ దిక్కున ఉన్న అతి రమ్యమైన నగరంలో అనేక పడగలతో అలంకరింపబడిన శరీరం కలిగి భక్తిముక్తులకు ఇచ్చే నాగనాథుని శరణం పొందుతున్నాను అన్న శంకరస్తుని మనం విని అడుగు ముందుకు వేద్దాం. అన్న శంకరాచార్యుల వారి ద్వాదశి జ్యోతిర్లింగ స్తోత్రములో దక్షిణ దిక్కున ఉన్న అతి రమ్యమైన నగరంలో అనేక పడగలతో అలంకరింపబడిన శరీరం కలిగి భక్తిముక్తులనిచ్చే నాగనాథుని శరణు పొందుచున్నాను అని శంకరుణ్ణి స్తుతించడం జరిగింది. భగవత్పాదులు, అపరశంకరులు. మైదాన ప్రాంతంలో వెలసిన 3 జ్యోతిర్లింగాలలోనూ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు 17 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నది. ద్వారక నుండి గోపీతలాష్ అనే గ్రామం వెళ్లే బస్సులో ద్వారకకు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం మనము దర్శించవచ్చు. ఊరు పేరే నాగేశ్వర. అంతేకాకుండా ద్వారకానగరం శ్రీకృష్ణ పరమాత్ముని రాజధాని. శ్రీకృష్ణుడు అంతఃపురం భేట్ ద్వారకా అనే ప్రదేశం సముద్రంపై 5 కిలోమీటర్ల స్టీమర్పై ప్రయాణం చేసి వెళ్ళాలి. భేట్ ద్వారకకు మధ్యన ఉన్న ప్రదేశమే నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. పూర్వం పశ్చిమ సముద్ర తీరంలో అంటే అరేబియా సముద్రానికి 16 యోజనాల విస్తీర్ణంలో గల వనంలో దారుకా అనే రాక్షసి నివసిస్తూ ఉండేది. భర్త దారుకునితో కలిసి పాపభీతి లేకుండా జనులను అకారణంగా హింసిస్తూ వారి కార్యక్రమములను భంగపరుస్తూ ధర్మధ్వంసం చేస్తూ ఉండేవారు ఆ ఉభయులు. లోకహితం కోరి యజ్ఞ యాగాదులు నిర్వహించే మునులు ప్రజలు దారుకుని హింసలు కూడా భరించలేక ఔర్యమునిని ఆశ్రయించి తమను రక్షించమని వేడుకుంటారు. అతడు, భూమిపై సంచరించే అమాయకులను హింసిస్తే మీ తలలు 1000 ముక్కలై మరణింతురుగాక అని శపిస్తాడు. ఔర్యముని శాపాన్ని తెలుసుకున్న రాక్షసులు ఏమీ తోచక ప్రాణభయంతో దారుకను చేరగా దారుక వారికి అభయమిచ్చి దేవీ వరప్రసాదం వలన తన వనమును లేవనెత్తి సముద్రములో మధ్యన ఉంచుతుంది. తన ఆగడాలు భూమిపై నుండి సముద్రమునకు మార్చి ఓడలలో వర్తకానికి వచ్చే వారిని కొల్లగొడుతూ వారిని చెరసాలలో వేస్తూ ఉంటుంది. ఆ రాక్షసులు ఒకసారి సుప్రియుడు అనే వైశ్య శివభక్తుని బంధించి హింసిస్తూ ఉంటారు. అతడిని రక్షించి దారుకుని సంహరించి దారకను సంహరించి శివుడు జ్యోతిర్లింగమై ఇక్కడ వెలసినాడు. జ్యోతిర్లింగ స్వరూపాహి నామ్నా నాగేశ్వర శివ నాగేశ్వరీ శివాదేవి బభూవ చస్తాం ప్రియౌ. ఈ విధముగా దారకావనమునందు శివుడు నాగేశ్వరుడనే జ్యోతిర్లింగ స్వరూపుడుగను పార్వతీదేవి నాగేశ్వరిగను వెలసి సత్పురుషులకు ప్రీతి కలిగించినారు. అమర్థకం ఇదం కాసి దుగ్ధేయం కిల జాహ్నవి విశ్వేశో నాగనాథోయం భవానీ కనకేశ్వర అని ఔండులో ఉన్న నాగేశ్వరుని గురించి కూడా చెప్పుకుంటారు. ఇంతకుముందు నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్లోని ద్వారక వద్ద ఉన్నదని మనం తెలుసుకున్నాము. అయితే మహారాష్ట్రలోని ఔండ్ గ్రామంలో వెలసిన శంకరుని కూడా నాగేశ్వర జ్యోతిర్లింగముగానే గుర్తించుతారు. ఆ వివరాలు మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఔండ్ అనే గ్రామంలో వెలిసినట్లు తెలియవస్తూ ఉంది. తరువాత రామేశ్వరానికి బయలుదేరుతాం. సేతుబంధేచ రామేశం స్తామ్రపర్ణి జలరాశి యోగే నిబధ్య సేతు విశిభైరసం క్షై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఇది శంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకమే. ఏ నదిలోని ముత్యపుచిప్పతనలో పడిన నీటి చుక్కల్ని ముత్యాలుగా తయారు చేయగలదో పతితుడైన తనలో స్నానం చేసిన వాడికి కూడా ముక్తిని ఇవ్వగలదో ఆ తామ్రపర్ణి నది సముద్రములో కలిసే చోట అనేక బాణాలతో సేతువును నిర్మించి రావణవధ గావించిన శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడిన ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగమును శంకర భగవత్పాదులు ఈ విధముగా స్తుతించినారు. రామేశ్వరము సముద్ర తీరములో రామనాథుడుగా వెలిస్తే 3 సముద్రముల సంగమమైనటువంటి కన్యాకుమారి వద్ద అమ్మవారు కన్యాకుమారిగానే భక్తులను ఉద్ధరించుటకు వెలసింది. సేతుబంధేచ రామేశం అన్న దాంట్లో సముద్రమున సేతువుతో నిర్మాణము చేసి లంకకు చేరినటువంటి విషయము మనకు ఇక్కడ అవగతమవుతుంది. సేతు అనగా వారధి అనే అర్థము. వారధి నిర్మించిన స్థలం కాబట్టి ఇది సేతు. ఇక్కడ రామేశ్వరాన్ని కూడా సేతురామేశ్వరంని అంటారు. శ్రీరాముడు లంకను చేరుటకు విభీషణుని ప్రార్థనతో తన చేతనున్న విల్లు యొక్క మొన, అంటే దాన్ని కోటి అంటారు, తో భూమిని ఛేదించి వారధి కట్టిన చోట ధనుష్కోటి. ధనుస్సు అంటే గనక విల్లు, కోటి అంటే గనక చిట్ట చివరి భాగం, అక్కడ నుండి మొదలు పెట్టినారు కాబట్టి దానిని ధనుష్కోటి అన్నారు. ఆ విల్లు గుర్తు నుండి వారధి ఏర్పరపబడింది. తామ్రపర్ణి నది కలిసే చోట స్నానం చేసి శ్రీరామనాథుని దర్శించటం ఈ క్షేత్ర ప్రాధాన్యత. రామనాథునిచే ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడని, రామలింగమని, రామనాథుడిని స్వామివారి నామధేయాలు. అమ్మవారి పేరు పర్వతవర్ధిని. శివమహాపురాణం కోటరుద్ర సంహితలోని 31వ అధ్యాయాన్ననుసరించి శ్రీరాముడు వానరసైన్యంతో యుద్ధానికి వచ్చినప్పుడు సముద్రతీరంలో పరమశివుని ప్రార్థిస్తాడు. స్వామి ప్రత్యక్షమై రాముని భక్తికి మెచ్చి వరమును కోరుకోమనగా తనకు, తన యోధులకు, తన వానర సైన్యానికి యుద్ధంలో రాక్షసులను జయించే శక్తినివ్వమని ప్రార్థిస్తాడు శ్రీరామచంద్రుడు. శంకరుడు రాముని కోరికే తీరునని అభయమిస్తాడు. అప్పుడు శ్రీరాముడు శంకరుని లోక పవిత్రతకు పరోపకారణార్థమై స్థిరముగా ఆ ప్రాంతములో ఉండాలని అర్థించగా, ఇత్యుక్తస్తు శివస్తత్ర లింగరూపో భవత్తథా రామేశ్వరశ్చ నామ్నా వై ప్రసిద్ధో జగతీతలే అంటూ శివుడు అతడ లింగరూపంలో ప్రకటితమవుతాడు. ఇక కృష్ణేశంచ శివాలయే ఇళాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం కృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. మైదాన ప్రాంతంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాదుకు పశ్చిమ దిశలో దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేర్లు గ్రామానికి దగ్గర శివాలయ అనే తీర్థస్థలంలో వెలసినది. ఇది ఎల్లోరా గుహలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దేవిగిరి అనే పర్వతశ్రేణుల అంచున కల ఒక గ్రామంలో శివభక్తుడైన సుధర్ముడు అనే శ్రోత్రియ బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో నిత్యాగ్నిహోత్రుడై శివధర్మమునందు నిష్ట కలిగిన వాడై అతిథులను పూజిస్తూ ఉండేవాడు. అతనికి పుంనామ నరకము నుండి తప్పించే పుత్రులు కలగలేదు. వివేకవంతుడైన సుధర్మకు చింతలేకపోయిన భార్య సుదేహ మాత్రం పుత్రసంతానం లేనందున దుఃఖిస్తూ ఉండేది. ఒకనొక రోజు పరమశివుని ప్రేరణతో సిద్ధుడనే జ్యోతిష్కుడు సుధర్ముని హస్తరేఖలలో పుత్రసంతానం ఉందని చెప్తాడు. తనకు సంతానయోగం లేదని చిన్ననాటి జ్యోతిష్కుల మాటలు గుర్తు తెచ్చుకున్న సుదేహ తన చెల్లెలు ఘష్మను వివాహమాడవలసిందిగా భర్తను ఒప్పిస్తుంది. వివాహమైన నాటి నుండి ఘష్మ భర్తకు కుటుంబక్షేమం కోరి ప్రతిరోజు 101 పార్థివలింగాలను చేసి పూజించి వాటిని అతడి దగ్గరలో ఉన్న చెరువులో కలిపేది. ఈ ఘష్మకు ఈశ్వరానుగ్రహంతో పుత్రుడు జన్మిస్తాడు. సుదేహ వంశోద్ధారకుడు తనకే జన్మనించినంత ఆనందాన్ని పొందుతుంది. కొంతకాలానికి ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై వివాహం కూడా జరిగి సుదేహకు ఒక మనవణ్ణి కూడా ఇస్తాడు. ఆ పసి మనవణ్ణితో ఘష్మ సుధర్ముడు పొందుతున్న ఆనందం తనకి లేదని, సంతానవతి అయిన చెల్లెలికి గల గౌరవం గొడ్రాలైన తనకు లేదని సుదేహ ఈర్ష్యాద్వేషాలతో నిద్రిస్తున్న ముక్కుపచ్చలారని ఆ పసికందును ముక్కలుగా నరికి ఆ రాత్రే సరస్సు వద్దకు తీసుకుని పోయి పారవేస్తుంది. ఎచ్చట ఘష్మ నిత్యము లింగాలను చేసేదో అదే స్థానంలో పారేసి తిరిగి వచ్చి ఏమీ ఎరగనట్లు నిద్రిస్తుంది. ఉదయాన్నే పసికందు చేయించిన శయ్యపై బాలుని స్థానంలో శరీరావయవాలు ముక్కలు రక్తంలో తడిసి శయ్యపై చూసి దుఃఖితురాలైన ఘష్మ కోడలు అత్తకు భర్తకు తెలియజేస్తుంది. నిత్యము పార్థివలింగ పూజను చేస్తున్న ఘష్మ కోడలు దుఃఖం చూసి ఆమె మాటలు విన్నా చలించలేదు. సుధర్ముడు కూడా వ్రతం పూర్తి అయ్యే వరకు అలాగే ఉండేవాడు. కుమారుని ఇచ్చినవాడే రక్షిస్తాడని ఆమె తత్వజ్ఞాన సంపన్నురాలై ధైర్యంగా యథావిధిగా నిత్యంలాగే పార్థివలింగాన్ని తీసుకుని సరస్సులో నిమజ్జనం చేసి వెనుతిరుగునంతలో మనవడు సరస్సు నుండి నడుచుకుంటూ వచ్చి, నేను మరణించి నీ పుణ్యప్రభావము చేత శంకరుని దయచేత మరలా బ్రతికినానని చెప్పగా ఘష్మ అత్యానందం పొందుతుంది. అదే సమయంలో మంగళకరుడు మహేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో అక్కడ స్వయంగా ఆవిర్భవించుతాడు. ఏతస్మిన్ సమయే తత్ర హ్యా విరాసి శివోద్రువం జ్యోతిరూపో మహేశ్చ సంతుష్టి ప్రత్యువాచిసహ అంటూ శంకరుడు ప్రత్యక్షమై ఘష్మను వరం కోరుకోమంటాడు. అపకారం చేసిన తన సోదరుని క్షమించమని, లోక లక్షణార్థమై మహేశ్వరుడు తన పేరుతో స్థిరంగా ఉండాలని ఘృష్మి కోరగా ప్రసన్నుడైన పరమేశ్వరుడు తతోవాచ శివస్తత్ర సుప్రసన్నో మహేశ్వర స్థాస్యేత్ర తవనామ్నహం ఘష్మేశాఖ్య సుఖప్రదః అంటూ నీ పేరుతో ఘృష్మేశ్వరుడై స్థిరంగా ఉండి సుఖములను వసంగుతాను అని చెప్పడం జరుగుతుంది. ఘృష్మేశాఖ్యం సుప్రసిద్ధం, లింగం మే జాయతాం శుభం, ఇదం సరస్తులింగానామాలయం జాయతాం సదా. ఈ ఘృష్ణేశ్వరుడును పేరుగల ఈ శుభలింగము అత్యున్నత ప్రసిద్ధి కలిగినది. ఈ సరస్సు సర్వదా లింగములకు ఆవాసము కాగలదని ఘృష్మను శంకరుడు దీవిస్తాడు. ఘృష్మేశాఖ్యమిదం లింగమిత్తజాతం మునీశ్వర తద్దృష్ట్వా పూజయిత్వాహి సుఖం సంవర్ధతే సదా. ఓ మహర్షులారా, ఈ ఘష్మేశ్వర లింగం ఈ విధంగా ఆవిర్భవించింది, దానిని దర్శించి పూజించిన వారికి సర్వదా సుఖం కలుగుతుందని సూతుల వారు మునులకు చెప్పడం జరుగుతుంది.
మీరు వింటున్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భగవంతుడి సృష్టిలో బోలెడు చిత్ర విచిత్రాలు. ప్రపంచంలో ప్రతి క్షణం ఏదో ఒక మూల ఒక విశేషం జరుగుతూనే ఉంది. కానీ మనలో చాలా మంది రేపు పొద్దున కాఫీ గ్లాసులో తాగాల, కప్పులో తాగాల అనే సిల్లి విషయాల గురించి చాలా సీరియస్గా ఆలోచించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ప్రపంచంలో మీకు తెలియాల్సినవి, మీరు తెలుసుకోవాల్సినవి, నాకు తారసపడినవి నేను చెప్తాను. స్టే ట్యూన్ టు చిత్రం భళారే విచిత్రం. మీ ఆర్జే వెన్నెలతో ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ విద్యారాణి. వన్ మినిట్ వైడ్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక భర్తృహరి సుభాషితం. అఘము వలన మరల్ చుహితార్థ కలితుంజేయు గోప్యంబుదాచు భోషించు గుణము విడువడా పన్నులేవడి వేళనిచ్చు మిత్రుడీ లక్షణంబుల మెలగుచుండు. ఈ భర్తృహరి సుభాషితం యొక్క భావం: స్నేహితుడు తన స్నేహితుని పాపముల నుండి మరల్చును, సంపదలతో కూడిన వాణినిగా చేయును, అతని దోషములను రహస్యంగా ఉంచుతాడు, సుగుణములు లేశమైనను వాటిని శతాధికముగా పోషించి చాటుతాడు, ఆపద సమయములలో తన స్నేహితునికి దగ్గరగా ఉంటాడు కాని విడిచిపెట్టడు, దారిద్ర్యమున ధన సహాయం చేస్తాడు. ధన్యవాదములు.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం. మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఈ ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి మనము వీలైనంత క్లుప్తముగా తెలుసుకోవడం జరిగింది. కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుని ద్వాదశ లింగములను గురించి తెలుసుకుని పరమేశ్వరునికి ప్రీతితో నమస్కరించిన మనకు భగవంతుడు అయినటువంటి పరమేశ్వరుడు సకల శుభములను సకల సుఖములను సమకూర్చుగాక. ఇప్పుడు కాస్త శివకేశవ అభేదాన్ని గురించి ముచ్చటించుకుందాము. పరమ జ్ఞాన సంపన్నులైన భారతీయ ఋషులు పరమ కారుణికమూర్తులై మానవ జాతికి ఇహపర తారకముగా నామరూపాతీతమైన పరమాత్మకు అనేక నామములను వక్కాణించినారు. లోకంలో సాధారణంగా నామకరణము వ్యవహారము కోసము మాత్రమే. ఇది వ్యక్తి గుణగణములను కానీ
స్వరూప స్వభావములను కానీ వ్యక్తము చెయ్యదు సామాన్యంగా. కానీ భగవంతుని పేర్లు అన్నీ గౌణాలు, అంటే గుణాలకు సంబంధించినవి. అందుకే మనం శివ సహస్రనామాలకు విష్ణు సహస్రనామాలకు ఎంతో ప్రయాసపడి ఋషులు ఋషికల్పులు వ్రాసిన భాష్యాలను అధ్యయనం చేస్తూ ఉన్నాము. దానికి ఫలం తత్వజ్ఞత అనేది, నిశ్చప్రచమైన అంటే నిర్ధారణైనది అన్నమాట. గౌణాలు అనే దానిని మనం కాస్త వివరించుకోవాల్సి వస్తుంది. గుణం అన్నంతనే సత్వరజస్తమో గుణాలు మన మనస్సులో మెదలుతాయి. ప్రస్తార్థం అది కాదు, అనంత కళ్యాణ గుణసంపన్నుడైన పరమాత్మ లక్షణాలను ఇచ్చట మనము గ్రహించవలను. నిజానికి గుణాతీతుడు నిర్గుణుడు అనే మాటలకు ఇవి ఈతని గుణాలు అని నిరూపించటము సాధ్యం కాదని మాత్రమే అర్థ సంభావన. అలా కాకపోతే ఇన్ని పురాణాలు, ఇన్ని ఇతిహాసాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని సహస్రనామాలు, ఇన్ని భాష్యాలు అక్కరలేదు. కనుక జగత్తులో వ్యష్టిగా సమష్టిగా ఉండే గుణాలు కొన్ని కోట్లు అని లెక్క పెట్టడం సాధ్యమైతే భగవద్ విషయంలో అది సాధ్యం కాదని చెప్పటమే గుణాతీతాది శబ్దాలకు అర్థముగా చెప్పుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రయత్నము కొందరిలో విషబీజాలను నాటింది. నా దేవుడు ఫలానా, నీ దేవుడి కంటే నా దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నా దేవుడికి పరిచర్యలు చేస్తూ ఉంటాడు, అందుకని నా దేవుడే సర్వోత్తముడు మొదలైన భావాలు మాత్రమే హృదయంలో పెట్టుకొని తమ మాలిన్యాన్ని మతపరమార్థంగా వక్కాణిస్తూ భ్రష్టులైపోతున్న వారు కాలక్రమంగా పెరిగిపోతున్నారు. మహర్షులు ఈ మహా అనర్థాన్ని కూడా ముందుగానే భావించినారో ఏమో, అందుకే ఈ విషబీజాలు మొలకెత్తకుండా వానిని పేలాల వలె వేయించి వేసినారు. ఈ సందర్భంలో మనం హృదయంలో పదిలపరుచుకోవలసిన జ్ఞానామృత బీజాలు అనేకము ఉన్నాయి. కానీ కనీసం రెండింటిని సర్వకాలాలలో స్మృతిపథం నుండి మరలిపోకుండా చూసుకోవాలి. అది నేను ఇంతకు మునిపే చెప్పిన శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివం. శివుడు విష్ణురూపుడు, విష్ణువు శివరూపుడు, ఇది చెప్పుకున్నాము. శివుని హృదయము విష్ణువు, విష్ణువు హృదయం శివుడు. ఇది తెలుసుకుని నమస్కరించు అంటే సర్వాత్మనా నిన్ను నీవు సమర్పించుకో అన్నది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. శివుడు విష్ణువు అనేవి లోకసాధారణమైన పేర్లు కావు. వారి స్థావరాలుగా మనము చెప్పుకునే కైలాస వైకుంఠాలు భౌగోళికముగా కానీ విశ్వ సంబంధముగా కానీ లభించే ప్రదేశాలు కావు. ఆ కల్పన అంతా పరమాత్మతత్వాన్ని దర్శించటానికి మహర్షులు అందించిన జ్ఞాన సాధనం. మనం అసలు రహస్యం వదిలివేసి కొసరు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాము. మహార్థవంతాలైన ఋషుల మాటలకు కువ్యాఖ్యలు చేసుకొని లోకవంచన ఆత్మవంచన చేసుకుంటూనే ఉన్నాము. శివశబ్దం వశకాంతౌ అనే ధాతు నుండి ఏర్పడినది. సర్వప్రాణికోటి ఏ పరమతత్వాన్ని కోరుకుంటుందో ఆ తత్వం శివశబ్దానికి అర్థం. తత్వం ఏకరూపం. నేహ నానాస్తి కించన అని ఉపనిషత్తులు ఘోషిస్తూ ఉన్నాయి. ఉపనిషత్తుల కంటే ప్రమాణవాక్యాలు లేవు. ఏకం సద్ విప్రా బహుధా వదంతి అని కూడా ఉపనిషత్తు నిర్ద్వంద్వముగా ప్రకటించినది. ఇచ్చట అనేకం లేదు, ఒకటే ఉన్నది, అదే సత్తు. దానినే విద్యావంతులు పెక్కు విధములుగా చెప్పుచున్నారు అని ఆ వ్యాఖ్యలకు స్థూలముగా అర్థం. ఇక్కడ ఒక విషయం గమనిద్దాం. ఆకాశంలో పగటిపూట పెద్ద వెలుగుతో తాపంతో దేదీప్యమానంగా ప్రకాశించే ఒకనొక బింబాన్ని కొందరు సూర్యుడని, మరికొందరు ప్రొద్దు అని, ఇంకా కొందరు సన్నని, ఇంకా ఎన్నెన్నో పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఇది వ్యవహార భేదమే కానీ వస్తుభేదం కాదు కదా. అలాగే ఉన్న ఒకే జ్ఞానాత్మక ఆనందాత్మక పరతత్వాన్ని విప్రులు లోకప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో విధాలుగా వ్యవహరిస్తే అది పరతత్వపు అనేకత్వానికి స్ఫోరకం అవుతుందా? అటువంటి వ్యవహారాలలో ఒకటి శివశబ్దం. అలాగే విష్ణుశబ్దం విష్ణువ్యాప్తౌ అనే ధాతువు ఈ శబ్దానికి మూలం. అంతటా అంటే లోపల బయట
పంచభూతాలలో, సూర్యచంద్రులలో, 14 లోకాలలో వ్యాపించి ఉన్న తత్వాన్ని చెప్పటం ఈ శబ్దం యొక్క అర్థము. ఒక పెద్ద కుండను కుమ్మరి తయారు చేస్తాడు. కుండ కాకముందు దానికి ఉపయోగించిన ముడి పదార్థాన్ని మట్టి అంటున్నాం. ఆకారం ఏర్పడేసరికి పేరు మారిపోయింది. అంతేకాని అది మట్టి కాకపోదు కదా. సర్వకమనీయమైన ఆ సద్వస్తువే వ్యాపన శీలం కలిదిగా కూడా ఉంటుంది. అప్పుడు శివుడన్నా విష్ణువన్నా రెండు తత్వాలు ఎట్లా అవుతాయి? రెండు ఒకటే తత్వమే. కానీ సామాన్యులకు ఇది అర్థం కావటం అంత సులభం కాదు. కనుక ఋషి చెప్తున్నాడు, నాయనా, శివుడే విష్ణుడు, విష్ణువే శివుడు. నీ దృష్టిలో ఇద్దరుగా ఉన్న ఆ రెండు తత్వాలు రెండు కావని ఒక్కడే అని అనుసంధించుకో. అది నీకు మెల్లమెల్లగా అవగతమవుతుంది. యథా శివమయోర్ విష్ణు ఏవం విష్ణుమయ శివ, యథా అంతరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషి. ఈ శ్లోకం కూడా మనం ముందు చెప్పుకున్నాము, కానీ ఇప్పుడు దాన్ని కాస్త విశ్లేషించుతున్నాను. విష్ణువు శివమయుడు, అలాగే శివుడు విష్ణుమయుడు. ఈ ఇద్దరి మధ్యలో ఏ భేదాన్ని నేను చూడకుండా ఉంటే నా ఆయువులో శుభం కలుగుతుంది. అంటే భేదం చూడడము అజ్ఞానమని, అజ్ఞానం వలన అందవలసిన పరతత్వం అందకుండా పోతుందని, ఆయువునందు స్వస్తి అంటే ఆయువునకు అవధులు లేని స్థితి అని అర్థం. అంటే పరమాత్మ తాదాత్మ్యం అని భావం. దీనినే వేదాంతులు అనేక విధములుగా బోధించినారు. ఆ బోధన సూత్రాలలో ఒకటి ఏకత్వానుదర్శనం. ఒక విధంగా భగవన్నామం భగవత్ స్వరూపమే. దీనిని శబ్దబ్రహ్మమని, దానిని పరబ్రహ్మమని సాధన దశలో ఉపకరించటానికి చెబుతూ ఉంటారు. అయితే నామం హృదయ విక్షేపాలకు దారితీయటం మాత్రం ఋషుల తాత్పర్యానికి విరుద్ధమనే విషయం పదే పదే స్మరిస్తూ ఉండాలి. ఇక్కడ మరొక సంగతి కూడా మరచిపోకూడదు. లక్ష్యంగా దేనిని గ్రహిస్తామో దానిని వదలకూడదు. ఒకటి లక్ష్యంగా నిర్ణయించుకుని ఇంకొక దానిలో ఏ విశేషముందో అనుకుంటూ ఉంటే రెండూ జారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఋషులు భావనాదార్ఢ్యం కోసం శివుని గురించి చెప్పే సందర్భములో విష్ణువు మొదలగు వారిని, విష్ణువుని గురించి చెప్పే సందర్భములో శివుడు మొదలగు వారిని తత్తద్భక్తాదులుగా అభివర్ణించినారు. నిజానికి అక్కడ రెండూ లేవని, తరతమ భేదాలకు అవకాశమే లేదని వారు పరమ తాత్పర్యంతో భావించారనటానికి అనేక ప్రమాణాలున్నాయి. ఇక ఇంకొక మహామంత్రం ఉంది. అదే ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనేది. ఆకాశము నుండి పడిన నీటి బిందువు నేరుగానో మరొక విధముగానో సముద్రానికే చేరుకుంటుంది. అలాగే సర్వదేవ నమస్కారము కేశవునికే చేరుతుంది. ఇది చాలా అద్భుతమైన మాట. అంతేకాదు అత్యద్భుతమైన మాట అని కూడా చెప్పవచ్చును. సృష్టిలో దేశకాల పాత్రభేదం లేకుండా అందరూ అన్వయించుకోవలసిన మాట. మతాలకు అతీతంగా సర్వతత్వ సిద్ధాంత స్వరూపంగా విలువడిన మాట ఇది. ఏ రూపంతో ఏ నామంతో అర్చించినా అది ఒకే ఒక పరమాత్మకు మాత్రమే చెందుతుంది అనగలిగిన వ్యక్తి ఎంతటి మహాద్రష్టను మనము గమనించవలసినటువంటి పరిస్థితి ఇది. అయితే కొందరు కేశవుడన్నారు కదా, ఈ శ్లోకంలో వైష్ణవులు చెప్పినదేమో అని అనవచ్చు. కేశవుడంటే నామాలవాడని, శివుడంటే విభూతి పట్టెల వాడని కాదు. గీతలు గీసుకొని చూడటం ఒక భయంకరమైనటువంటి భ్రమ. కేశవ శబ్దంలో కకారము బ్రహ్మవాచకము, అకారము విష్ణువాచకము, ఈకారము ఈశ్వర వాచకము. ఈ మూడింటి సముదాయమే కేశ. అది కలవాడు కేశవుడు అని నిరుక్తి. సర్వ సృష్టికి కర్త, పోషకుడు, లయకారుడు అనే మూడు మూర్తులు ఇతని యందు ఉండటం వలన కేశవుడు అన్న పేరు పరమాత్మనకు కలిగినది. అంటే త్రిమూర్త్యతీత శక్తికే కేశవ నామధేయం. ఆ పరతత్వాన్ని ఎవరు ఏ పేరుతో పిలిచినా, వ్యవహరించినా అది ఆ పరమాత్మకే చెందుతుంది. అట్టి వానికే సర్వదేవ నమస్కారములు చెందటానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఉపమానోపమేయాల సామరస్యాన్ని పరిశీలిస్తే మరొక పరమరహస్యం వ్యక్తమవుతుంది. ఇక్కడ నమస్కరించేవానికి ఆకాశానికి పోలిక, నమస్కారానికి జలస్వరూపానికి పోలిక, కేశవునికి సముద్రానికి పోలిక. ఆకారాలు అనంతం, సముద్రం అచల ప్రతిష్టం, మధ్యలో కనిపించే నమస్కార రూప జలం సంసారం, ఆకాశం పూర్ణం, సముద్రం పూర్ణం,
నమస్కారం పూర్ణం నుండి పూర్ణాన్ని తీసుకునే ప్రయత్నం వంటిది ఇది. పూర్ణమలః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనే పరమాద్భుత వేదమంత్రానికి చక్కని వ్యాఖ్యానం ఈ శ్లోకం. ఈ మహాతత్వాన్ని గుర్తిస్తే భేద దృష్టి సర్వాత్మనా నశిస్తుంది, ఏకత్వ భావన స్థిరపడుతుంది. అలా అందరి హృదయాలలో ఆ ఏకస్వరూపుడు పరమాత్ముడు స్థిరపడటమే ఋషుల సంకల్పం. మానవజాతి మాధవతను పొందటానికి ఇవి రెండూ మహామంత్రములు. వీనిని మనం చేయటమే పరమోపాసన. శుభం భూయాత్.
ఇప్పటి వరకు మీరు విన్నారు చెరుకు రామ్మోహన్ రావు గారి సంస్కృతి సౌరభం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.